జనరల్గా స్త్రీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే స్త్రీ యొక్క లక్షణాలు ఏంటి? మామూలుగా స్త్రీలు ఇంద్రియ భోగం అన్నటువంటిది వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి జీవితంలో విషయం అన్నమాట. సో అందుకనే వాళ్ళని ముందు ఉంచడానికి వీలు కాదన్నమాట. ఇక్కడ దేవహూతి అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆమె కూడా ఇంద్రియ భోగ వాంఛ అన్నటువంటిది ఉందన్నమాట. అయితే భర్త యొక్క ఎముక స్థితిని అర్థం చేసుకోలేని పరిస్థితి. ద్రౌపది గారి దగ్గరికి వచ్చి ఒక పవిత్ర భక్తుడిని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామని చెప్పి ఒక శిష్యుడు అడుగుతాడు. ద్రౌపది గారు చెప్తారు, నీవు పవిత్ర భక్తుడు అయినప్పుడు అన్న. లేకపోతే మన దృష్టంతా కూడా మనకు ఉన్నటువంటి మెటీరియల్ క్యాలిక్యులేషన్స్ లాగానే ఉంటాయి. ఒక భక్తుడిని మనం అర్థం చేసుకోలేము అన్నమాట, అర్థం చేసుకోలేము. చరిత్రలో ఎన్నో సందర్భాలు ఆ రకంగా ఉన్నాయి. రామానుజాచార్యుల వారే ఒకసారి గోవింద ఆయన గురుగారు మంచం మీద ఎక్కి అటు ఇటు దొరుకుతూ ఉంటారు గోవింద. అప్పుడు రామానుజాచార్యుల వారు శైలపూర్ణ గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట, ఏంటి మీ శిష్యుడు మరి మర్యాదలు తెలియకుండా ఉన్నాయి, మీ ప్రాంతం మీద అటు ఇటు దొరుకుతూ ఉన్నాడు. అప్పుడు శైలపూర్ణ గోవిందం పిలిచి అడుగుతారనమాట, ఏంటి నువ్వు చేసే పని అని. అక్కడ ఆయన చెప్తారు, రోజంతా మీరు ఎంతో శ్రమ పడతారు ప్రచారానికి, ఆశ్రమ కార్యక్రమాలకి అన్నిటికీ. అట్లీస్ట్ రాత్రి పడుకున్నప్పుడు మీరు పడుకున్నటువంటి బాంక్ మీకు సుఖనిద్రనిస్తుందా లేదా మీకు అనుకూలంగా ఉందా లేదా అని తనిఖీ చేస్తున్నాను. అంతే కానీ నేను ఏదో దాని మీద పనుకోవాలని కాదు. సరే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఆ మూడ్, ఆ భక్తుని యొక్క మూడ్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ దేవుడికి కర్తమని ఆమె నేను మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని నేను అర్థం చేసుకోలేకపోయాను. మీరు ఆధ్యాత్మికంగా అగ్రహించడు అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీరు, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇంకోటి కూడా శ్రీరంగంలో జరుగుతుంది. రామానుజన్ గారు ఇదే గోవిందా రంగనాథ్ గారి దర్శనానికి వెళ్ళినప్పుడు అందరు శిష్యులకు చెప్పారు, నేనా భగవంతుని మనం సేవించుకోవాలి కానీ ఆయన నుంచి ఏ రకమైన సేవను మనం కోరుకోకూడదు అని చెప్పారు. అందరు శిష్యులు సరే అంటారు. కానీ ఈ గోవింద అనే వ్యక్తి మాత్రం మాట్లాడు వెళ్ళిపోయి రామంజు గారు వేరే ఊరికి ప్రచారానికి వెళ్ళింటారు. రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళిపోయి స్వామి నాకు కోరికలు తీర్చండి. ఏంటి కోరిక అంటాడు రంగనాథ స్వామి, మా గురువు గారి కన్నా ముందు నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలా, అది నా కోరిక అంటే రంగనాథ స్వామి నవ్వి తెరలతో అంటాడు. నేను వచ్చేస్తాడు. రామానుజన్ గారి ప్రచారం అంతా ముగించుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆయన రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనానికి శిష్యులందరూ కూడా వెళ్తారనమాట. స్వామి నా శిష్యులు ఎవరు వచ్చి నేను కల్పటాక్కలకు కూడా కోరిక వెళ్ళిపోతాడు. అప్పుడు రంగనాథ స్వామి అట్లా చూస్తే అతను వాడొచ్చాడు. మరి వచ్చి ఏమడిగాడు, మీకన్నా ముందు వైకుంఠానికి వెళ్ళాలని చెప్పి అడిగాడు. అప్పుడు అందరూ శిష్యులు, గురువు అయితే ముందు వైకుంఠానికి వెళ్ళిపోవాలని కోరుతున్నాను, ఎంత స్వార్థపడదు. అప్పుడు గురువుగా చెప్తాడు అన్నారు, నన్ను క్షమించండి, గురువు గారి కన్నా ముందు వైకుంఠానికి ఎందుకు వెళ్ళాలని చెప్పి అనుకున్నాను అంటే ఒకటే కారణం, ఇక్కడ ఆయన సేవించడానికి మనం ఇంతమంది ఉన్నాము, అక్కడ ఎవరన్నా ఒక్కరైనా ఆయనకి స్వాగతం పలకడానికి సపర్యలు చేయడానికి ఉండాలి కదా, ఆ పని చేయడం కోసం ఆయనకన్నా ముందు నేను వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. ఆ పని చేయడం కోసం ఆయనకన్నా ముందు నేను వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. సో ఒక భక్తుడిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. మనకు ప్రాపంచిక దృష్టి అనేది ఉంటే ఆ ప్రాపంచిక దృష్టితోనే భక్తుల్ని మనం అర్థం చూస్తూ ఉంటాం. మన దృష్టిని నిమ్మకం అయ్యేంత వరకు కూడా మనం ఒక భక్తుని మనం గుర్తించడానికి అవకాశం లేదన్నమాట. అందుకని దేవపాదిలో చెప్తారు, ఒక పవిత్ర భక్తుని నువ్వు గుర్తించాలా అంటే నువ్వు ఎప్పుడైతే పవిత్రుడు అవుతావో అప్పుడే పవిత్ర భక్తుని నువ్వు గుర్తించగలవు. మామూలుగా జనరల్గా చూస్తే ఆయన కూడా మళ్ళీ ప్రసాదం తింటున్నాడు మళ్ళీ మనం, కానీ లోపల చైతన్యం లోపల ఆలోచన మనకెట్టా ఉంది వాళ్ళకెట్టా ఉంటుంది అది చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళ 24 గంటల లోపల ఆలోచన గురువుకి ఏం చేయాలా లేకపోతే కృష్ణుడికి ఏం చేయాలా లోపల ఆ తపన లోపల ఉంటుంది అన్నమాట. సో మనకేంటి అంటే మన ఇంటి యోగం మన అది మన ఇది ఇవన్నీ కూడా ఉంటాయి. సో మరి ఇక్కడ రాజమండ్రిలో తెలియదు, మన ఈ ఆచార్యుల జీవిత చరిత్రలో మనం చూస్తే ఈయన రామానుజుల గారి యొక్క జీవిత చరిత్రలో కూడా భార్య ఆచరించలేదు, ఇక్కడ అడిగారు అది నిన్న పైన అది మొన్న అడిగారు అనమాట. యాక్చువల్గా రామానుజుల గారు వాళ్ళ యొక్క భార్య ఆమె పేరు ఏంటి అంటే రాక్షసాంబల భార్య పేరు, రామంజుల గారి భార్య పేరు. ఆయనకి అసంతృప్తి పరిచిన దానికి ఆయన ఆమెను వదిలిపెట్టలేదు. ఆయన ఏంటి అంటే కాంచీపురని ఒకరోజు ఇంటికి భోజనానికి పిలుస్తారు అనమాట. భోజనానికి పిలిస్తే ఈయన ఉద్దేశం ఏంటి అంటే ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలని చెప్పి. ఆయనేమో జన్మ కావచ్చు పేరు, కానీ రామంజుల వారికి ఆధ్యాత్మిక ప్రేరణ కల్పించింది కాంచీపూర్ణ. ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలని ఏమనుకుంటారంటే రామంజుల గారు మార్కెట్కి వెళ్ళిపోయి ఒక పంచ బట్టలు ఇవన్నీ కూడా పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని ఆయన భోజనం పెట్టి ఆయన ఇచ్చిస్తే ఈయన తీసుకొని ఆయన్ని గురువుగా యాక్సెప్ట్ చేయాలి స్వీకరించాల అన్న ఉద్దేశంతో ఈ సరుకులు తీసుకునే దానికి మార్కెట్కి వెళ్తాడు. ఈ కాన్సెప్ట్ నాకు తెలుసు, రామానుజుల గారు అంత ఇదిగా నన్ను ఎందుకు పిలిచారు నన్ను గురువుగా స్వీకరించారు, రామానుజు అంతటి వారికి నేనేంటి గురువు అని ఈయన తప్పించుకోవాలని చెప్పి రామానుజుల వారు మార్కెట్ నుంచి వచ్చే లోపల వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అని వచ్చి ప్రసాదం తినేసి అమ్మా నేను వస్తాను నాకు తెలియదు వేరే పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాను. ఈయన ఏం చేస్తా అంటే కాంచీపూర్ణ తినగా మిగిలినటువంటి ప్రసాదం అదంతా తీసుకెళ్ళిపోయి ఎవరో శుద్ధులతో లేకపోతే దిబ్బలను పడేసి ఆ పాత్రలన్నీ కూడా కడిగి గోమూత్రం చల్లి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ చేస్తే అప్పుడు రామాంజులు గారు కలప చెందుతారు అనమాట. ఏమని కలప చెందుతారంటే ఒక వయస్సుడు ఇంటికి వస్తే ఆమె ఇంకా సూర్యుడు లాగానే భావిస్తూ ఉంది. సో ఆయనకేమో అవమానం చేసింది అని చెప్పి చెప్పి రామంజుల వారు భార్య వదిలిపెట్టలేదు. ఒక వైష్ణవునికి అపరాధం చేసింది, ఒక వైష్ణవునికి అపరాధం చేసింది అని చెప్పి అప్పుడు ఒక పెద్ద ప్లాన్ చేస్తాడు అనమాట. ఏం ప్లాన్ చేస్తాడంటే ఒక బ్రాహ్మణుణ్ణి ఇంటికి పంపిస్తాడు, ఒక లేఖ రాసినట్టు. ఎవరు రాశారు అంటే వాళ్ళ అమ్మగారి ఇంటి నుంచి లేఖ వచ్చింది అనమాట, మీ చెల్లెలతో తమ్ముడితో పెళ్లి జరిగింది, మరి పెళ్లి పనులన్నీ నువ్వు పెద్దావని కదా చక్కబెట్టాలంటే నువ్వు ఉండాలా నువ్వు వచ్చేవి అని చెప్పి లేఖ రాస్తున్నాను. అమ్మగారి ఇంటి నుంచి ఏదైనా లేఖ వస్తే అమ్మాయిలకి అబ్బో చాలా హ్యాపీ అనమాట. సో వాళ్ళందరూ కూడా అప్పుడు ఆమె చాలా ఆనందపడిపోయి ఏమండి మా అమ్మగారి ఇంటి నుంచి ఎప్పుడు వచ్చింది మా చెల్లెలకి పెళ్లి అంటే నేను ఎలా అని చూసుకునేదాన్ని కానీ రామంజుల బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత నేను పోయి సన్యాసం తీసుకుంటాను, నేను పోయి సన్యాసం తీసుకుంటాను. అంత కారణం ఏంటి అంటే అక్కడ కూడా మీరు గమనించినట్లయితే రామంజుల వారి యొక్క ఉన్నత స్థితి రాక్షసంబలకు తెలియలేదు అనమాట. ఇక్కడ దేవహితి కూడా అదే చెప్తా ఉంది, నువ్వు ఎంత అగ్రేశ్వరుడు ఆధ్యాత్మిక దీంట్లో నేను గుర్తించలేకపోయాను, నేను గుర్తించలేకపోయాను. సో మనకు కూడా ఒక్కొక్కసారి జోగటాల స్వామి మహారాజు గారు కూడా ఒకసారి ఒక గొప్ప వ్యక్తుల దగ్గర మనం పక్కన ఉన్నప్పుడు కూడా అతను గొప్ప వ్యక్తిత్వం పక్కన ఉన్నవాడు తెలియకుండా ఉంటారు, ఇంపార్టెన్స్ కదా తెలియకుండా ఉంటారు. సో దానికి జోగటాల స్వామి మహారాజు గారు ఆయన ఉదాహరణ ఇస్తున్నారు. కాండం ఎదిగేటప్పుడు అది రూమంతా కూడా కారు తీస్తుంది, కానీ దాని కింద కొంచెం చీకటి ఉంటుంది అనమాట. సో ఆ చీకటిలో ఉండే వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెలియదనమాట. సో సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఆ గొప్ప వ్యక్తి యొక్క విలువ తెలియదు. ఆ గొప్ప వ్యక్తి ప్రపంచమంతా గమనిస్తూ ఉంటాడు, తన దగ్గరగా ఉండే వాళ్ళకి వాళ్ళకి ఆ దృష్టి లేకపోతే ఎనగ రమ్మన్నాడు ఉన్నాడు ఏదో తెలిసినాడు పలుకున్నాడు లేదు. సో ఆ తండ్రి అది రోజంతా దాదంతా కూడా వెలుగులు పంచుతుంది, కానీ నా కింద అది చీకట్టుంది అనమాట. సో ఆ దగ్గరగా ఉన్న వ్యక్తులకి తెలియదు. సో ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. మనం కొండకు దగ్గరగా నిలబడుతుంటే దాని ఎత్తు మనకు తెలియదు, దగ్గరగా నిలబడుతుంటే దాని ఎత్తు మనకు తెలియదు అనమాట. కొండకు దగ్గరగా నిలబడుతుంది. సో అదే రకంగా ఒక ఉన్నతమైన వ్యక్తికి సన్నిహితంగా ఉన్నప్పుడు మనకు అది తెలియదు, మనం ప్రాపంచిక దృష్టితో ఉంటే అది తెలియదు. సో అందుకని ప్రభుత్వాలు గారు చెప్పారు, మహాత్ములు ఏదైనా పవిత్రమైనటువంటి భక్తుడు ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే మనలో పవిత్రతను మనం చూసేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మనకు గుర్తించలేము అనమాట. సో ఇక్కడ దేవహతి ఆమె విలపిస్తుంది. ఇవన్నీ చిన్న ప్రభుత్వాలు గారి జీవితం మనం తీసుకున్నా కానీ ఆయన భాగవతం అంతా కూడా మేనస్క్రిప్ట్ రాయాలంటే ఎంత కష్టం అనమాట. ఆయన 3 స్కందాలు మేనస్క్రిప్ట్ భాగవతం రాస్తే ఆయన కార్యక్రమం సిక్స్ పేపర్లు అమ్ముకునే వారికి అది అందించింది, దేనికి అందించింది, పీపుల్ పెడుతుంది దానికి. మళ్ళా అవన్నీ రాయాలని అంటే అది ఏమన్నా సామాన్య అంటే ఇంకొకటి కూడా ఏంటి అంటే ఈ మహాత్ములకి ఒక విపరీతమైనటువంటి జీవితం మీద వైరాగ్యము, తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి తీవ్రమైనటువంటి పట్టుదల, భౌతికంగా ఏదో బాగా హృదయాన్ని దారి పెట్టేటువంటి సంఘటన ఒకటి జరిగితే అది మొదలు పెడుతుంది అనమాట. డైరెక్షన్ అక్కడి నుంచి మారుతుంది, డైరెక్షన్ అక్కడి నుంచి మారుతుంది. సో మన జీవితాలు కూడా భక్తులకు రావాలంటే ఎవరో ఇన్సిడెంట్ ఉంటుంది, మనం అది మర్చిపోయి లేకపోతే ఏదో ఉంటే ఎవరో ఒక ఇన్సిడెంట్ మనల్ని ఒక మలుపు తీసుకురావడానికి కారణమై ఉంటుంది. సో అందువల్ల సో ప్రభుత్వం ఎప్పుడైతే ఆమె ఆ రకంగా ఆ బాధలకు ప్రతి అది చిత్తకాకర వాళ్ళకి ఆమె అన్నట్టుగా ఆయన ఇది ఇటువంటి. సో వాళ్ళెవరికి కూడా ఊహించండి ప్రభుత్వాలు వారు వారి యొక్క స్థితి. ప్రపంచం అంతటికి కూడా ప్రభుపాడు గారు తమాషకు చెప్పేవాళ్ళు అనమాట. ఆయన చిన్నప్పుడు కలకత్తాలో కదా ఉండింది, వాళ్ళ మదర్ అనేవాళ్ళు అనమాట. అదే మీకు ఒక అంగ్రేజీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలరా అని చెప్పి అడగదండి, అంటే దొరల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలన్నారు. ప్రభుపాడు గారు ఆయన గురు అయిన తర్వాత ఈ పార్లమెంట్ శిష్యులు అయిన తర్వాత ఒక జోక్ చేస్తారు అనమాట. ఏమని అంటే నాకు ఇంగ్లీష్ అమ్మాయి భార్య లేకపోయినా ఇంగ్లీష్ పిల్లలు పెట్టారు నాకు, ఇంగ్లీష్ అమ్మాయి భార్యగా లేకపోయినా కానీ ఇంగ్లీష్ పిల్లలు పెట్టారు, అంటే శిష్యులంటే పిల్లలతో సమానం, ఇంగ్లీష్ పిల్లలు పెట్టారు నాకు అని ప్రభుపాదు గారు చెప్పారు. సో ఆయన ఆయన పేరు అంటే వాళ్ళు ఈ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆయన సందేశాన్ని తీవ్రంగా తీసుకోలేదు, తీసుకుని ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత గౌరవింపబడేటువంటి వాళ్ళు. ఈ నుంచి కూడా ఒకసారి ప్రభుపాదు గారు సార్ రాజమండ్రికి వచ్చి తెలియజేస్తున్నారు అనమాట. నేను గమనించాను వాళ్ళకేంటి అంటే మనకు ప్రభుపాదుల వారు అంటే ఏంటి ప్రాణం అనమాట. ఆయన ప్రపంచానికి చేసినటువంటి ఇది అనమాట. నేను సన్నిహితంగా కొంచెం గమనిస్తే అది చెప్పకూడదు, అయితే వాళ్ళకి ప్రభుపాదుల వారి మీద అంత అప్రిషియేషన్ ఏం లేదు అనమాట. ప్రభుపాదుల వారి మీద అంత అప్రిషియేషన్ ఏం లేదు, కామన్ ఏదో ఒక తండ్రి లాగా మనకేంత ఆస్తి లేదు లేకపోతే ఇదిపోదు ఆ రకమైనటువంటి దృష్టిలో ఉన్నారు అనమాట. కానీ ప్రపంచానికి ప్రభుపాదు ఏమి ఇచ్చాడు అసలు ఊహించుకోలేదు అనమాట, ఊహించుకోలేదు. 8 లక్షల మంది జీవితాలకి ఆనందాన్ని ఇచ్చారు, ఆధ్యాత్మికమైనటువంటి గమ్యాన్ని చూపించారు. ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నాను అంటే ఇక్కడ పాయింట్ దేవహతి ఆమె విలపిస్తూ ఉందన్నమాట. మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని నేను గుర్తించలేకపోయాను, నేను గుర్తించలేకపోయాను. ఆధ్యాత్మిక ఉన్నతి గుర్తించాలా అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు, మనం కూడా ఆధ్యాత్మిక ఉన్నతి ఉండాలి, మనకు ఆధ్యాత్మిక ఉన్నతి ఉండాలి. నేను కూడా మొదట ప్రాథమిక దశల్లో ఏదైనా డివోటీస్ ని ఇటు కాదు ఇస్తుండో అంటే వాళ్ళందరూ కూడా బాగా చాలా కంట్రోల్ చేసేస్తున్నారు, చాలా చెప్పేస్తా ఉన్నారు. అదే వ్యక్తులు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్తారు, ప్రభుజీ మీరు అక్కడ గట్టిగా మమ్మల్ని పట్టుకొని ఉండడం వల్ల మేము ఇంకా భక్తిలో ఉన్నాం, కాబట్టి ఇప్పుడే పోయి ఉండేవారు ఎక్కడ పోయినా. సో వాళ్ళకి అది తెలియదు, మీరు పిల్లవాడు ఉంటారు వాడు డాబా ఎక్కుతారు ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ గోడ మీదకి వచ్చి దాన్ని ఎక్కేయాలని చెప్పి ఇది చేయాలని చెప్పి ఏదైనా ఈ పని మీద ఉంటారు అని వ్యాప్తం వస్తూ ఉంటే వాడు తల్లిదండ్రులు వెళ్ళాలి అన్నమాట వాడికి, వాడు చెయ్యి పిలుచుకొని మళ్ళా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు దూకేయడానికి మళ్ళా చేయడానికి ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాను. వాడికి అన్లెస్ అంటే వాడు తండ్రి వాడి పిల్లలు పెట్టడానికి ప్రయత్నించేంత వరకు ఈ ప్రాబ్లం ఏంటో తెలియదు. కానీ వాడికి చాలా టైం పడుతుంది, వాడు తండ్రి వాడి పిల్లలు వాడు పోగడానికి ప్రయత్నం చేసినట్టు అంతవరకు కూడా వారికి తెలియదు అనమాట, తెలియదు. సాధ్యంగా మనం చాలా చాలా కేర్ఫుల్గా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఇది అంత సామాన్యమైనటువంటి అర్థం చేసుకునే దానికి చాలా మనం మెచ్యూరిటీ ఉండాలి. డెఫినెట్ గా మనకేదైనా ఒక సూచన వస్తూ ఉంది అంటే ప్రభుత్వాలు చెప్తారు, ఎవరైతే నిన్ను ఉన్నతి కోసం ఒక సూచన ఇస్తున్నారో అంటే ఆ వ్యక్తి నిన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమించకపోతే ఏముంది, నువ్వు ఎక్కడ విచ్చలేదుగా నీ జీవితం గడిపేస్తే నీ యొక్క భక్తి నాశనం అయిపోతుంది. అయితే నవ మాస్టర్ ఆయనకే లేదు కదా, సో నిన్ను నిజంగా కాపాడాలా అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి తప్పిస్తాడు, ఇతను ప్రొటెక్ట్ చేయాలా, ఇతనికి ఏదైనా చెప్పాలా, ఇతను మంచి మార్గంలో ఉండేటట్టుగా చూసుకోవాలా. సో మనల్ని కాపాడాలనుకునేటువంటి వ్యక్తి మనల్ని కఠినమైన సూచనలు ఇస్తాడు, మనల్ని ఒక మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. సో అందుకని మనం ఇది అర్థం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట, ఇది అర్థం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. అందువల్ల ఇక్కడ దేవహూతి ఆమె చాలా చాలా మనసులో అనుకుంటూ ఉంది, నాకు మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను అని చెప్పి ఆమె ఇది పడుతూ ఉందన్నమాట. సో మనం కూడా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక ఉన్నతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యము దొరకడమే చాలా అరుదు అనమాట. మనకి ఇక్కడ అదే చైతన్య మహాప్రభు గురించి భాష్యంలో ప్రభుపాదులు చెప్తూ ఉన్నారు, సాధు సంఘ. సో సాధు యొక్క సాంగత్యం అనేటువంటిది అది దొరకడం చాలా దుర్లభం అనమాట, చాలా అరుదు అనమాట. సో అందువల్ల మనం ఆ సాధువుల యొక్క సాంగత్యం, ఎందువల్లంటే సాధువుల యొక్క సాంగత్యంలోనే మనకు ఒక సత్మార్గం లభించడానికి అవకాశం ఉందన్నమాట, సత్మార్గం లభించడానికి. ఎందుకంటే ప్రతిదీ మనం ఏదైతే చూస్తున్నామో వింటున్నామో ఇమీడియట్ గా క్యాచ్ అయిపోతా ఉంటాయి. అది ఇప్పటికే చిన్న వయసు నుంచి కూడా మనం చూసేది వినేదే. మనం ఎక్కువ సాధన చేసేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు వాళ్ళ మధ్యలో మనం ఉన్నప్పుడు అప్పుడు మనం అది పికప్ చేసుకుంటాం ఆ పికప్. అందుకనే భక్తులందరూ కూడా మన కోసం కాకపోయినా, మనకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఇంకొన్ని మోటివేట్ చేయడం కోసం మనం భక్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొన్ని మోటివేట్ చేయాలి, ఓకే నేను ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు, సో నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళని మోటివేట్ అవుతారు. ఇమీడియట్ గా క్యాచ్ చేసేస్తారు చూసేదాన్ని. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, కర్మ ఎంత తీవ్రంగా ఉంటుందని. ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక తల్లిదండ్రులకి, ఇద్దరికి వాళ్ళు ఒక రోజు ఏం జరుగుతుంది అంటే ఈ తండ్రి ఆ పిల్లలు చూసేటట్టుగా ఒక కోడి పీక పోసేస్తూ ఉంటారు, అంటే నాన్ వెజిటేరియన్ సారీ. సో కోడి పీక పోసేస్తూ ఉంటారు, వీడు పెద్దవాడు వాడు చూస్తాడు అనమాట, పెద్ద పిల్లలు అంటే వారికి మ్యాక్సిమం ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా చిన్నవాడు 2-3 సంవత్సరాలే అనమాట. సో ఒకరోజు ఏం చేస్తుంది అంటే వీడు ఆ పెద్దవాడు తండ్రి కోడి పీక వస్తాడు కదా, ఇది చిన్నపిల్లని పట్టుకొని పెట్టుకోవడానికి కోసేస్తాను. ఆయన తల్లిదండ్రులు ఇద్దరు గుండెలు బాదుకుంటా వచ్చేసి ఆయన వీడిని 4 తన్నేసి అని ఏంట్లో ఈ పని చేశాడంటే వాళ్ళంటాడు ఆ మురికీకు కాక ఆయన ఇస్తే నేను ఇసుకు కాక మీరు ఆ కోడికి చేశారు కదా, నేను అది చూసి వీడిని చేశాను అంట, నేను అది చూసి వీడిని చేశాను. సో అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు అది ఇమీడియట్ గా వాడు క్యాచ్ చేస్తాడు అనమాట, ఇమీడియట్ గా క్యాచ్ చేస్తాడు, ఇమీడియట్ క్యాచ్ చేస్తాడు. సో అదే రకంగా జీవుల యొక్క ఇదేంటి అంటే ఒకరిని ఇమిటేట్ చేయడం అన్నటువంటిది జీవుని యొక్క లక్షణం అది, జీవుని యొక్క లక్షణం. మనం ఎందుకు భక్తుల మధ్య ఉండాలా అంటే భక్తులు ఏంటంటే మనం ఎప్పుడు నాకు టైం దొరికింది కొంచెం జపం చేసుకుంటాం, టైం దొరికింది కొంచెం బుక్ చదువుకుంటాను, టైం దొరికింది ఏదైనా సేవ చేస్తాము. సో అట్లాగా మనం ఎప్పుడు డివోషనల్ గా మోటివేట్ అయ్యి ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఆ మోటివేషన్ ఉంటుంది. అటు కాకుండా టైం దొరికింది నేను ఏమైనా పిచ్చాపాటి చెత్త మాట్లాడుకుంటాను, లేకపోతే ఒక్కసారి నేను కూడా గమనిస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడన్నా మామూలుగా జనరల్ గా కూర్చున్నప్పుడు కూడా ఎవరన్నా టీచర్లు జపం చేసుకుంటుంటే ఇంకో వ్యక్తి పక్కనలో కూర్చుంటే గీర్తాను లాస్ట్ లో ఆ జపాలు చేతులు అట్టే ఉంటుంది వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు గంట చెప్పింది టైం. అదే గంట ఇవ్వగానే అక్కడికి పోయి ఇటు గీయటం ఉంటే అతను శుభ్రం కూర్చొని జపం చేసుకొని ఉండేవాడు, పోయి ఇటు గీరి ఒక ఏదో మనకు దూరంగా చూస్తాం కాబట్టి తెలియదు ఏం మాట్లాడుతుంది. ఇక్కడ చాలా టెంపుల్స్ లో గమనిస్తాను నేను, ఇక్కడ టీట్ చేయటప్పుడు గమనిస్తే వాళ్ళు పోయి అట్లాగా ఆడ సీజన్ కేసు జపం చేసుకుంటాను, ఇది పోయేలా ఇక్కడ గీస్తాను అనమాట, ఫినిష్ అవుతుంది. ఇంకా పిచ్చాపాటి మాట్లాడేవాడు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం కాలహరణం అనమాట, కాలహరణం సమయం అట్లాగా వేస్ట్ అయిపోతా ఉంటుంది అనమాట. అందుకని మనం అయితే అంటే యొక్క సాంగత్యం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మందిరంలో కూడా వచ్చినప్పుడు ఏంటి అంటే ఎందుకు మన యొక్క అటెన్షన్ ఇక్కడ కొంచెం డైవర్ట్ కాకుండా ఉంటుంది. చాలా మంది చెప్తారు ఇక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది బయటకు వెళ్ళిన తర్వాత. మొన్న కూడా రాజమండ్రిలో నేను వెళ్ళినప్పుడు సాయంత్రం డివోటీస్కి ఏదో క్లాస్ ఇస్తా ఉంటే ఒక టీచర్ ఒక ఆయన చెప్పాడు అనమాట, ఈ ప్రవచనం ఉన్నంతప్పుడు టెంపుల్లో ఉన్నంత వరకు చాలా బాగుంటుంది, టెంపుల్ దాకా వెళ్ళిపోతే మొత్తం డీప్ ప్రోగ్రామింగ్ అయిపోతుంది, అన్ని టెన్షన్స్ వచ్చేస్తాయి, ఇవన్నీ మర్చిపోతాం. ఇక్కడ హోల్ వాతావరణం ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్ గా నామం జరుగుతూ ఉంటుంది, ఆ నామం యొక్క ప్రభావం వల్ల ఆ వైబ్రేషన్ ఉంటుంది, ఇక్కడ కీర్తనలు జరుగుతూ ఉంటాయి. మనం చేసే అంతంత మాత్రం సాధనతో ఆ మాత్రం వైబ్రేషన్ ఉంటే ఇంకా సీరియస్ గా దాన్ని చేస్తే ఇంకెంత వైబ్రేషన్ ఉంటుంది, ఇంకెంత వైబ్రేషన్ ఉంటుంది. సీరియస్ భావనతో చేస్తే ఇంకెంత వైబ్రేషన్ ఉంటుంది. గీతా మహత్సవంలో కూడా ఒక అద్భుతమైనటువంటి కథ గుర్తుంది అనమాట. ఒక బ్రాహ్మణ పిల్లవాడు అతను శాంతిని పొందాలా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది రెండో అధ్యాయం గురించి అనమాట గీతా మహత్సవం. శాంతిని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చూసినా కానీ సాధకులు కూడా చాలా మందిని పరీక్షిస్తాడు, వాళ్ళలో కూడా అంత సాధన శాంతి ఉన్నట్టు గుర్తించాడు మనం. సో ఒక్క దగ్గరికి వెళ్తే ఒక్క సాధు ఏదో కొంచెం శాంతిగా ఉన్నట్టుగా గుర్తిస్తాడు అనమాట. అప్పుడు వెళ్ళి శాంతి ఎట్లా పొందాలా, ఏంటి మార్గం అది అంటారు. అప్పుడు అతను చెప్తాడు నాకు కూడా అంత శాంతి లేదు, వాళ్ళ దగ్గర మేకలు కాసుకునేవాడు అన్నాడు, అతని పేరు ఏదో విక్రమాన్నో లేదు. అతని దగ్గరికి వెళ్తే అతను ఉన్న శాంతిగా నువ్వు ఎవరిని గుర్తించవు, చాలా శాంతి. ఈయన సన్యాసి మేకలు నేర్చుకునేవాడు ఇంకా చాలా శాంతిగా ఉన్నాడు అని చెప్పేస్తాడు. అప్పుడు ఇతను అతని దగ్గరికి వెళ్తే నిజంగానే అతన్ని చూడమని అనిపిస్తుంది అనమాట. అతను ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు, ఎంతో ప్రశాంతంగా. మీకు ఈ ప్రశాంతత ఎట్లా వచ్చింది అంటాడు. అప్పుడు అతను చెప్తాడు ఒకసారి నేను మేకలను నేర్చుకుంటూ పోతూ ఉంటే అడవిలో పులిమటి ఆ మేకల మంద మీద దూకింది అనమాట. అప్పుడు ఒక్క మేకను టార్గెట్ చేసి అది పరిగిస్తూ ఉంది, తరుగుతూ ఉంది, పరిగిస్తూ ఉంది, తరుగుతూ ఉంది. నేను ఏం జరుగుతుందో అని చెప్పి వెనకాల నేను కూడా పరిగిస్తూ ఉన్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశంలో మేక అక్కడ ఒక శివ మందిరం ఉంది, ఆ శివుడి మందిరం దగ్గర మేక ఆగిపోయింది, పులిగడ ఆగిపోయింది. మేక అంటా ఉంది నువ్వు వచ్చి నన్ను చంపేసి తినేసేయాలి, పులి అంటా ఉంది నాకు ఆకలి లేదు అంట, నాకు ఆకలి లేదు, నాకు ఆ క్రూర స్వభావం లేదు, ఇదేంటిది చంపే నన్ను నువ్వు, నీకు నేను ఉపయోగపడాలా, నీ ఆకలి తీరుస్తాను, నన్ను చంపే అని చెప్పి మేక అంటా ఉంది. ఇప్పుడు నేను ఏమి లేదు, నాకు నేను తినాలా చంపాలన్నటువంటి హింస చేయాలన్నటువంటి ఇదే లేదు. అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి మళ్ళా రియల్ అవుతారు, బయలు అనేది నాలో పోయింది, క్రూరత్వం అనేది నాలో పోయింది, ఇది ఎట్లా సాధ్యం, మన స్వభావాలు పోయాయి ఇక్కడికి వచ్చేసరికి. ఒకరు ఎవరు చెప్తారు మనకు పరిష్కారం అంటే అటు ఇటు చూస్తే అక్కడ ఈ మిత్రవాళ్ళు ఆ పొదలో నుంచి చూస్తూ ఉంటాడు ఏం జరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఎందుకన్నా పుల్లి ఈయన చూసి ఈయన దగ్గరికి వస్తారంటే ఎందుకు భయం లేదు, మామూలు పుల్లి దగ్గరకు వస్తుందంటే ఏది వెళ్తారు, చెట్టుకి ఎడవడం లేకపోతే పారిపోవడం ఎవరైనా చేస్తారు, ఇన్ని కూడా మార్పు వచ్చేసింది. అప్పుడు ఏం చెట్లుగా మనలో మార్పు వచ్చేసింది అని చెప్పి అంటే ఎవరు చెప్తారు అంటే ఆ చెట్టు మీద ఒక వృద్ధ వానరాన్ని కూర్చొని అప్పుడు ఆ వానరాన్ని అడుగుతారు అనమాట, ఏంటి ఇక్కడికి రాగానే స్వభావాలు మారిపోయాయి. అప్పుడు ఆ వానరం చెప్తుంది, పూర్వకాలంలో ఇక్కడ శివభక్తుడు ఉండేవాడు, ఈ శివలింగాన్ని సేవించుకుంటూ ఉండేవాడు. ఒక సాధువు కారణ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ శివభక్తుడు ఆ సాధువుకి సేవ చేశాడు. అప్పుడు ఆ సాధువుని అడిగాడు, జీవితంలో పరమశాంతిని తర్వాత మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలా అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఏం చేశాడంటే ఒక అక్కడికి ఒక బండ చూపించింది, ఆ బండ మీద కొద్ది శ్లోకాలు రాసి నీకు మేలు తగిలి నీకు శాంతి వస్తుంది అని చెప్పి ఆ సాధు ఆ శ్లోకాలన్నీ ఆ బండ మీద రాస్తాడు. ఆ బండ మీద ఉన్నటువంటి శ్లోకాలు ఏంటి అంటే భగవద్గీత 2వ అధ్యాయంలో ఆత్మ గురించి వివరించేటువంటి శ్లోకాలు అనమాట. సో ఆ శివభక్తుడు ఆ భగవద్గీతలో ఉన్న 2వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ ప్రతి నిత్యం ఇక్కడ పఠించడం వల్ల ఇక్కడ వాతావరణం అంతా కూడా ఆత్మజ్ఞానంతో నిండుకొని ఉంది. ఎవరైనా వస్తారో శారీరక భావంలో ఉండేవాడికి భయము రాగము ద్వేషము మోహము ఇవన్నీ ఉంటాయి శారీరక భావంలో ఉండేవాడు. ఈ యొక్క ప్రదేశంలో ఎవరైతే ప్రవేశిస్తాడో వాడు ఆత్మ భావంలోకి వస్తాడు, అందువల్ల భయము రాగము మోహము ద్వేషము ఇవేమి ఉన్నాం. సో అందువల్ల మీరేమన్నా మీరు శాంతిని పొందాలా అంటే ఈ 2వ అధ్యాయాన్ని అధ్యయనం చేయండి. మిత్రవాడు మీద కథ చెప్పిన తర్వాత ఈ బ్రాహ్మణుడు తన జీవితం అంతా భగవద్గీత 2వ అధ్యాయం గురించి ఆయన చర్చ పఠించి ఆయన జీవితాన్ని ధన్యం చేసుకుంటారన్నమాట. సో మనం ఉండేటువంటి వాతావరణం మనం ఎక్కువగా ఒక టైం దొరికితే కొంచెంసేపు కూర్చొని ఒక 4 మార్లు ఎక్సర్సైజ్ చేస్తాం మందిరంలో ఆ స్నానం చేయడం వల్ల ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ జరుగుతుంది. ఒక 4 భక్తులు ఉన్నాం బయట పెట్టుకుని భజన చేసుకుందాం. భజన ఏం దక్షిణార్థ టైంలోనే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు 11 గంటలకు ఖాళీగా ఉన్నారు 4 నలుగురు. ఆ కుర్చీలు అక్కడక్కడ కూర్చొని ఏదో గ్రామ్య కథ చర్చించేదానికన్నా రోజులు ఒకసారి భజన చేద్దాం, ఒక అరగంట గంట సేపు కూర్చొని 4 నలుగురు కలిసి కథగా భజన చేయొచ్చు. భజన చేయొచ్చు. ఆ భజన చేయడం వల్ల ఏమవుతుంది, ఏ వాతావరణం సర్చార్జర్ స్పిరిచువల్ చార్జ్ అవుతుంది. ఈ రకంగా ఆ ప్రదేశాన్ని మనం వైబ్రెంట్ గా తయారు చేయొచ్చు. నేను మీకు లాస్ట్ టైం లో చేశాను, ఒకసారి నేను ట్రైన్లో పోతా ఉంటే ఒక కో ప్యాసింజర్ నన్ను మీకు ఇస్తానికి అది సంబంధం ఉందా అన్నాడు. సంబంధం ఉందండి. నేను ఎప్పుడన్నా రాజమండ్రి ఇస్తానికి వెళ్ళారా అన్నాడు. రాజమండ్రి ఇస్కానికి వెళ్ళాను, అప్పుడప్పుడు వెళ్తుంటానండి వెళ్తున్నాను. ఆయన చెప్పారు మాది భీమరం, రాజమండ్రికి ఎప్పుడు వచ్చినా కానీ ఒక 10 నిమిషాలన్నా గుళ్ళో స్పెండ్ చేస్తామని వస్తాం. తిరుగుతుండే అండి ఆ మందిర హాల్ ఉంటుంది చూసారా, దానికి ఒక టెంటర్ అవ్వగానే ఎక్కడ ఏమి శాంతి వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు అనుకున్న వ్యక్తిని గంట, గంటన్నర, 2 గంటలు అక్కడ కూర్చొని స్పెండ్ చేసేసి ఆయన వెళ్ళిపోతానని. నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు వెళ్ళండి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. సరేలే వాళ్ళందరికీ అడగొట్టుంటారు, వాళ్ళందరికీ అనుకుంటుంది. నాకు ఎంతమంది చెప్పారు ఆ మాటను ఎన్ని వెళ్ళాలి ఎందుకంటే అక్కడ 2 రోజుల నుంచి ఏకాదశి భజనలు మామూలు 2 సంవత్సరాల తరబడి కీర్తనలు తర్వాత భగవత్ తత్వము ఇవన్నీ చర్చ ఇవన్నీ జరగడం వల్ల ఆ వాతావరణం స్పిరిచువల్ గా సర్చార్జ్ అయి ఉంటుంది. ప్రతిదానికి ఒక ఆర ఉంటుంది, మీరు ఆర ఉందో లేదో గుర్తించడానికి మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఎవరన్నా మీ దగ్గరగా వెళ్తూ వచ్చినప్పుడు మీకు తెలుస్తే కళ్ళు తెరవకుండా తెలుస్తుంది ఎవరో మన ముందు వచ్చినట్టు, అది మీ ఆరని పెడుతుంటుంది. ఆర కొంచెం ఎక్కువగా ఉండదు, అతను కొంచెం ఎక్కువ డిస్టెన్స్ లో ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది అతను వచ్చాడని. మీకు మరీ తక్కువగా ఉందనుకోండి, కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట. సో అట్లాగే మనం చేసేటువంటి సాధన వీటన్నిటి యొక్క ఇది ఆ వాతావరణంలో సర్చార్జ్ చేయగలుగుతుంది. మనం ఏంటి అంటే మన యొక్క వంతుగా మనం ఈ సాధకులుగా అరే మనం ఈ ప్లేస్ ని స్పిరిచువల్ గా వైబ్రెంట్ గా ఉంచాలా. సో దానికి మనం ఏం చేయాలా, దాన్ని ఇంకా పొటెన్షియల్ పెంచడం కోసం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఎక్కువ సాధన చేయడం, ఇంకా ఎక్కువ కీర్తన చేయడం, ఇంకా ఎక్కువ ఇచ్చడం, ఆ ప్రదేశం ఆధ్యాత్మికంగా వాతావరణం పెరుగుతుంది అనమాట, వాతావరణం పెరుగుతుంది. అది పుణ్యతీర్థం అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. కొంతమంది హరే కృష్ణ అన్నప్పుడు కూడా కలిగి రావట్లేదు, చెప్పు ప్రయత్నిస్తే హరే కృష్ణ అనేది నేను హరే కృష్ణ అంటే కలిగే రస్తాను అనుకుంటే అది సీరియస్ గా మహాభావంలో హరే కృష్ణ మనం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ యొక్క పుణ్యక్షేత్రం అని చెప్పంటే అది ఎక్కడ పుణ్యక్షేత్రం అయింది, ఎందుకు ఆ పొటెన్సీ వచ్చింది. గౌతమ్ గారు ఒక లెక్చర్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు, పుణ్యక్షేత్రం భగవంతుడు లీలం చేసింది ఒక ఎత్తు అయితే ఆ ప్రదేశంలోకి లక్షల కోట్ల మంది సాధువులు అనంత కాలంగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చక్కటి సాధన చేయడం వల్ల ఆ వైబ్రేషన్ ఆ రకంగా ఉంది. మీరు బృందావన్ వెళ్ళండి, ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఫుల్ ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ చూసినా కీర్తనలు భజనలు అదేదో అది అది చెప్పడానికి నాకు ప్రతిసారి యువతిస్తే కూడా అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళతో చెప్తా ఉంటాను. ఆ ఢిల్లీ నుంచి వెహికల్ వచ్చి ఆ బృందావన్ ప్రాంగణం అది ఆ ప్రజమండలం దాంట్లో ఎంత అనగానే అఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట, అఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ స్పిరిచువల్ ప్రభావం అది ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఆ ప్రదేశం అంతా ఎన్నో లక్షల మంది సాధువులు ఎంతో నామం చేశారు, ఎంతో తపస్సులు చేశారు, ఎంతో సాధన చేశారు, దాని ప్రభావం అనమాట. సో మనం కూడా ఏంటి అంటే మందిరాలు ఏంటి అంటే సాధు సంఘం అంటే ఏదో మందిరం అంటే ఈ స్ట్రక్చర్ కాదు, ఈ స్ట్రక్చర్ కాదు. జగన్నాథదాస్ స్వాగతి ఆయన బృందావనంలో ఒక పాడు పడినటువంటి బిల్డింగ్ లో పోయి ఆయన జపం చేస్తున్నారు, మనుషులు మామూలు జనారంగంలో ఉంటే డిస్టర్బ్ చేస్తారని చెప్పారు. గౌరవ కిషోర్ దాస్ బాలాజీ మహారాజు ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చేసి బాబా బాబా అంత కాలం మీద పడిపోయి ఆశీర్వాదాలు అంటే అటువంటి పాదాలకి సరెండర్ అయిపోతే ఏదో ఆశీర్వాదాలు మంచి జరుగుతుందని చెప్పి ఆయన చెప్పి నేను పాటించాడు కాదు. ప్రభుపాది గారు ఒకసారి ట్రైన్ లో ప్రయాణం చేస్తా ఉంటే ఆయన ఒక వ్యక్తి వచ్చి ఇట్ట కంటాడు అంటే నీ కాలు నొప్పుతాను, అప్పుడు ప్రభుపాది గారు వచ్చి పిలుస్తారు, పిలిచి అక్కడ శిష్యుని చూపిస్తారు అనమాట. ఆయన బోర్డు చెప్పి పిలక పెట్టేసి కూర్చొని ఉంటాడు అనమాట. నువ్వు నా శిష్యులాగా బోర్డు చెప్పి పిలక పెట్టేసి పిలక పెట్టేసుకొని నాకు శిష్యుడు అయిపోతే అప్పుడు నిన్ను కాలు ముట్టుకునే దానికి అనుమతిస్తానంటారు. అప్పుడు ప్రయోగాలు గారు అంటారు వీడు ఏమో మనం చెప్పింది ఏం పాటించరు కానీ ఆశీర్వాదం మాత్రం పెట్టాలనుకుంటారు అని చెప్పి తమాషగా చెప్తారు అనమాట. సో ఎవరికి కూడా గౌరవ కిషోర్ దాస్ స్వామి యొక్క మహారాజు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు, కానీ ఆయన ఆశీర్వాదాలు కావాలి మంచి కలగద్దు అది అని. సో ఆయన డిస్కస్ చేస్తూ ఉండేవాడు, అందుకని ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే పోయి మరుగు దొడ్డల్లో కూర్చొని జ్ఞాపం చేసుకునేవాళ్ళు, అక్కడికి ఎవరు రాదు కదా మరుగు దొడ్డలు. ఇప్పట్లోనే స్వచ్ఛ భారత్ ఎంత దరిద్రంగా ఉంటే మరుగు దొడ్లు అప్పట్లో ఇంత ఎంత దారుణంగా ఉంటే పాపం ఇవన్నీ నుంచి తప్పించుకోవాలి, ఈ జనుల నుంచి తప్పించుకోవాలని ఆ మరుగు దొడ్లు ఎవరికి వచ్చిన జ్ఞాపం చేసుకునేవాళ్ళు. తర్వాత ఆ శవాల మీద బట్టలు ఉంటాయి కదా అవి అవి కట్టుకునేవాళ్ళు, అది ఎవరు దగ్గరికి రాకుండా ఉంటారు అని చెప్పి. సో జగన్నాథ స్వామికి ఈ మనుషులకు దూరంగా ఉండాలని చెప్పి ఒక పాడు పడినటువంటి బిల్డింగ్ లో పోయి ఆయన జపం చేస్తున్నారు. ఆయన బృందావనం వదిలిపెట్టేసి మాయాపురం వచ్చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ బాబాజీ రోజు పాడుపడిన దాంట్లోకి వెళ్ళిపోయి జపం చేసేవాడు కదా ఏం చేస్తా ఉండేవాడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఆ భవంతి లోపలికి వెళ్ళిపోయి చీకటిగా ఉంటుంది, అంత పాడుపడిపోయి ఉంటుంది. హరిదే అంటే అక్కడ ఉండే ప్రతి ఇటుకల నుంచి కూడా హరిదే అని చెప్పే వచ్చింది. ఆ గణ పదార్థానికి కూడా జీవనం వచ్చేసింది అనమాట ఈయన యొక్క సాధన వల్ల, ఈయన యొక్క సాధన వల్ల, జగన్నాథ స్వామి యొక్క సాధన వల్ల. ఆ రకంగా మనం ఏంటి అంటే సాధు సాంగత్యం అంటే ఏంటి అంటే ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ, దేనికి ఉత్సాహం అంటే ఆధ్యాత్మికంగా అంతేగాని వాళ్ళలో ఉండే ఉత్సాహాన్ని కూడా చంపేసేటువంటి మాటలు మనం మాట్లాడితే అది సాధు సాంగత్యం కాదనమాట. సాధు సాంగత్యం అంటే ఒకరినొకరు ఉత్సాహపరచాలి, ఆధ్యాత్మికంగా ఉత్సాహపరిచేటువంటి మాటల్ని మనం మాట్లాడుకుంటూ ఈ యొక్క వాతావరణాన్ని అంతా కూడా కంప్లీట్ గా స్పిరిచువల్ గా వైబ్రెంట్ గా తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్ పేరపూర్ణ దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తీసుకొని రామంజుల గారి దగ్గరికి వెళ్ళిపోతారు. రామంజుల గారి ఇప్పుడు రామంజుల గారికి కూడా ఏంటి అంటే దీక్ష గురువు ఒకడే ఉంటారు, ఎవరికైనా కానీ శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు. రామానుజుల వారికి ఒక రకంగా దీక్ష గురువు అంటే యమనాచార్యుల వారు. యాక్చువల్గా యమనాచార్యుల వారిని అసలు ఫిజికల్ గా కలవనే కలవలేదు ఆయన. సో కానీ ఆయన అందుకనే ఆయన మానస గురువు అని కూడా చెప్తారు. సో మెంటల్ గా రామానుజుల వారు ఆయన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట, మానస గురువు అని కూడా చెప్తారు. సో ఈ తర్వాత శిక్షా గురువులు 5 మంది ఉన్నారు రామానుజుల వారు. శిక్షా గురువులు ఎంతమంది అన్నా తర్వాత శాస్త్రాలు చెప్తా అంటే శిక్షా గురువు అండ్ దీక్షా గురువు తెలియదు డిఫరెన్స్. ఇద్దరు కూడా సేమ్ అనమాట, సేమ్ గౌరవాన్ని మనం అర్పించాలి. యాక్చువల్గా భాను మహారాజు అంటే ఆయన ఏమంటారంటే అది ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ శిక్షా గురువు. దీక్షా గురువు ఏంటి అంటే జన్మనిచ్చేస్తాడు, శిక్షా గురువు పెంచుతాడు ఆయన్ని పెంచుతాడు. దీక్షా గురువు జన్మనిచ్చేస్తాడు, ఓకే దీక్షనిచ్చి ఇచ్చేస్తాడు. కానీ శిక్ష గురువు ఏంటి అంటే టైం టు టైము అతన్ని శిక్షణనిచ్చి అతన్ని పెంచుతాడు అనమాట. జన్మించడం చాలా సులభం, పెంచడం కష్టం, పెంచడం కష్టం. క్వశ్చన్ ఏంటి అంటే కఠినమైనటువంటి సూచనలు ఇస్తూ ఉంటారు మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత సాధించడం కోసం. అప్పుడు అందరూ ఇస్తూ ఉంటారు కఠినమైన సూచనలు, ఓన్లీ గురువు దగ్గర నుంచి తీసుకోవాలన్నా లేకపోతే అందరి దగ్గర నుంచి తీసుకోవాలన్నా? ఇదే క్వశ్చన్ కి ప్రభుపాదుల వారు ఒకటి చెప్తారనమాట, బంగారం మలంలో ఉంటే కూడా దాన్ని తీసుకొని కడిగి ఉపయోగించుకోవచ్చు అంటారు. గోల్డ్ మలంలో ఉన్నా కానీ అది గోల్డ్ ప్యూర్ అనమాట, చాలా ప్యూర్, అది కంటామినేట్ అవ్వదు. సో ఎవరన్నా వ్యక్తి ఒకవేళ మనకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటువంటి సలహా అంటే అది ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు, దాంట్లో తప్పదు, అది మనకు ఉపయోగపడుతుంది అంటే దాంట్లో తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు. అతను చెప్పి అది మనకు ఉపయోగపడకుండా ఉంటే ఒక్కసారి ఏంటి అంటే చాలా వరకు నేను గమనించింది ఏంటి అంటే ఆధ్యాత్మికతను ఎదిగేదానికి ఉపయోగపడేటువంటి సలహాలు ఏదైనా చెప్పినప్పుడు నువ్వు చెప్పచ్చు ముఖ్యమంత్రి, కానీ ఆధ్యాత్మికంగా చెడిపోయేదానికి ఎవరైనా పిలిచి ఇదే అంత సీరియస్నెస్ లేదు, భక్తి అంత సీరియస్ లేదు, అంత చేయాల్సిన అవసరం లేదు అని ఏదైనా చెప్తే దాన్ని ఇంట్రెస్ట్ తీసుకుంటారు, అది ఏం చెప్పినా తీసుకుంటారు. కానీ ఉపయోగం మాత్రం ఎవరో తీసుకునేదానికి నువ్వు చెప్పచ్చు, నాకు సేవ తగ్గించుకునేదానికి, సాధన తగ్గించుకునేదానికి, లేకపోతే వీటన్నిటికీ ఎవడైనా పనికిమాలాడు, ఎంత పనికిమాలాడు సలహా ఇచ్చినా కానీ ఆగితో అని చెప్పి తప్పించుకునేదాన్ని. కానీ ఎవరైనా మంచిది మన ఉత్సాహపరిచేది మంచిది దాన్ని తీసుకోవాలి, ఇది మాయ, ఇది మాయ. సో అందువల్ల చాణక్యుడు చెప్పాడు, ప్రభుపాదుల వారు కూడా దాన్ని ప్రయత్నం చెప్తారు. ఈవెన్ ప్రభుపాదుల వారు భౌతికమైన వ్యక్తులు ఎవరైనా వచ్చి ఒక మంచి సలహా ఇస్తే అనేవని వాళ్ళు తెలుసా, మా గురువు గారు పంపించారు కొన్ని నాకు ఈ మంచి సలహా ఇవ్వడానికి అని చెప్తారు ప్రభుపాదులు. సో అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటట్టుంటే ఇప్పుడు ఒక్కసారి మనకేంటి అంటే అన్ని సమయాల్లో గురువు మనకు ఉండడు, అన్ని సమయాల్లో మనంత గురువు ఉండడు అన్నమాట. అప్పుడు మనం ఏదో కొంచెం డివియేట్ అవుతున్నాము, లేకపోతే మనం సాధన సరిగ్గా చేయట్లేదు, లేకపోతే సేవ సరిగ్గా చేయట్లేదు. అప్పుడు మనం ఇన్స్పైర్ చేయించడానికి ఎవరో ఒకరిని భగవంతుడు ప్రేమ కల్పిస్తాడు, జీవయా అంత. అప్పుడు మనం దాన్ని మనం సీరియస్గా తీసుకోకపోతే లాస్టే మీరు వచ్చారని అంతటి ఎవరు వచ్చారు. మనం నిడదవాళ్ళ దగ్గర రైల్వే గేట్ రిపేర్ ఉండేది అనమాట. ఒక రెండు విలేజ్ల ముందు ఎవరో చెప్పారు, ఒక ముసలాయన అన్నాడు. మనకు అసలు అంటే అర్థం కాలేదు, ఏదో ముసలాడు చెప్పాలో చెప్పాము నేరు వెళ్ళిపోయాం. తీరబోతే ఆ గేట్ రిపేర్ అయిపోయింది. నేను మళ్ళీ అక్కడ నుంచి దగ్గర ఒక 30 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన కొరుడు. అప్పుడు నేను లోపల అనుకున్నాను అనమాట, ఇదే ప్రభుపాద గారు చెప్పింది, ఆ ముసలాడు ఏదో చెట్టని చెట్టు అన్నాడు, దాన్ని మనం అంత ధ్యానం పెట్టలేదు. ఇప్పుడు అనవసరంగా 30 కిలోమీటర్లు పోయి 30-60 కిలోమీటర్లు వేసేది. అంటే ఈ ముసలాడు వైష్ణవుడు కాదు, గురువు కాదు, అందువల్ల ఇతను చెప్పింది మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలా అని అనుకున్న దానికి రుసుము 60 కిలోమీటర్లు ఎక్స్ట్రా జర్నీ అనమాట. అందుకని ఎనీ గుడ్ సజెషన్ మనకు ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి సజెషన్ మంచిది ఎవరు ఇచ్చినా కానీ వీషుడ్ యాక్సెప్ట్, వీషుడ్ యాక్సెప్ట్. పరమాత్మతో చేసి కల్పిస్తాడు మనకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే మనం స్పిరిచువల్ లైన్లో ఉన్నాం కాబట్టి. అందరి జీవితాల్లో పరమాత్మ యాక్ట్ చేయడు, అందరి జీవితాల్లో యాక్ట్ చేయడు. మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి మన జీవితంలో యాక్ట్ చేస్తాడు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్పారు, మహాత్మనం సుమాం పార్థ దైవీ ప్రకృతి మాసిక, మహాత్ములు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. దివ్య ప్రకృతి రక్షణ అంటే ఏంటిదే, టైం టు టైం ఎవరో ఒకరి ద్వారా మనకు ఒక మంచి గైడెన్స్ ఇప్పించడం, ఒక మంచి మాట చెప్పించడం, మనల్ని గైడ్ చేయడం, ఇదే దివ్య ప్రకృతి. దివ్య ప్రకృతి అంటే ఏంటి, మనం ఉండే దగ్గర అంతా కూడా ఏసీ లాగా చల్లగా ఉండడం, లేకపోతే చల్లని పిల్లగాలు వేయడం, ఆయన మంచి తినడానికి లభించడం, ఇది కాదు దివ్య ప్రకృతి అంటే. దివ్య ప్రకృతి అంటే ఏంటి అంటే మనల్ని స్పిరిచువల్ గా మోటివేట్ చేసేటువంటి సర్కమ్స్టెన్స్ లో మనల్ని ఉంచడం, అది దివ్య ప్రకృతి అంటే. అంతేకాదు దివ్య ప్రకృతి అన్నారు ప్రభు, భగవంతుడు భక్తిలోకి వస్తే నాకు ఇక్కడ ఎంతగా ఉంది, నేను సర్వీస్ చేయను, రూమ్ లో పోయి కూర్చుంటాను అది కాదు. దివ్య ప్రకృతి అంటే ఇది మనల్ని ప్రొటెక్ట్ చేయడం, మనల్ని ప్రొటెక్ట్ చేయడం. సో మనం చూడండి జీవితం అంతా కూడా అట్లాగే ఏ సందేశం తీసుకోవచ్చు, ఏ సందేశం తీసుకోకూడదు అట్లా లైఫ్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది. ఒక ప్రభుత్వం వారు ఒక వృద్ధులు ఆయన ఆ వయసులో అన్ని కార్యక్రమాలు ఆయన చేసినప్పుడు మనం ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ దీంట్లో వచ్చి పూర్తి సరెండర్ అనేటువంటిది మనలో లేని దానివల్ల మనం ఏం సాధించాం లైఫ్ లో, ఎన్ని చేయగలం, ఎన్ని చేయగలం, ఎన్ని చేసి ఉండొచ్చు మన జీవితంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే. సో మనకేముంది, తీసుకుంటే నేను పడిపోతే ఒకటి ఏది ప్రభుత్వం గారు చెప్పారు, నువ్వు వాడకుండా చుట్టు దొరికించడం కన్నా అరగదీడ వచ్చిన హోటల్లో మీరు ఏదైనా వస్తువు మీరు వాడకుండా అక్కడ పెట్టేశారు అప్పుడు పడిపోతుంది. దాని దగ్గర వాడి అరగదీస్తే అది ఉపయోగపడింది కదా, ఉపయోగపడింది కదా. సో మన జీవితంలో కూడా మనం ఒక కమిట్మెంట్, ఒక సరెండర్, ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేను నా జీవితంలో ఇది తీసుకుంటాను, నేను దీన్ని ఏదో సాధించి చేస్తాను, ఇది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని గురువు యొక్క సేవ కోసం, ఆచార్యుల యొక్క కైంకర్యం కోసం నేను డెడికేటెడ్ దీన్ని తీసుకుంటాను అని అంటే లైఫ్ మండితనం అయిపోద్ది. మన చరిత్ర నెక్స్ట్ ఎవరైనా రాస్తాడనమాట, ఈయనంత డెడికేటెడ్ గా ఆయన లైఫ్ లో సీరియస్ గా తీసుకొని అందరినీ ఇన్స్పైర్ చేసేటట్టుగా ఈ ప్రాజెక్ట్ ఎంత డెవలప్ చేశాడు, ఇది దీన్ని ఎంత ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని. డెఫినెట్ గా నేను ఎవరి రేపు చెప్పగలను, చరిత్రలో ఎవరో ఒకరు హిస్టరీ ఆఫ్ గుంటూరు హరే కృష్ణ అని చెప్పి రాస్తాడు, దాంట్లో మనందరూ ఉంటాడు, ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టుకోవాలి కదా, ఇది ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నా అని రాస్తాడు, దాంట్లో మనందరూ ఉంటాం అనమాట. అటువంటిప్పుడు మనం ఎంత ఇన్స్పిరేషన్ గా, ఎంత అవకాశాన్ని మనం వినియోగించుకున్నాం, ఎంత ఇది చేసాం, ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ చిన్న వయసులో ఈ మార్గంలోకి రావడం అనేటువంటిది జరగదు అనమాట. వచ్చినప్పుడు మనం ఏంటి అంటే దాన్ని సంపూర్ణంగా పూర్తి సరెండర్ అయితే ఇంకా మనసా వాచ కర్మణ దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలా, మనం అనేక తప్పించాలి కానీ తటస్థం కాదు. మొన్న ఏదో బాంబే డివోటీస్ ఒక చిన్న ప్రజెంటేషన్ ఒకటి తీశారు అన్నమాట. తీస్తే దాంట్లో తమాషగా రాశారు, ఒక భక్తుడు ఇట్లాంటి టేబుల్ ఏదో ఉంటుంది అనమాట, అది కొంచెం పెద్దదిగా ఉంటుంది, దాన్ని ఎత్తలేక టెంపుల్ హాల్లో షిఫ్ట్ చేయాలి. కానీ ఇంకో భక్తుడు మాల పట్టుకొని హరే కృష్ణ అని ఇట్లా వస్తుంటాడు అనమాట. అప్పుడు ఈ భక్తుడు ఎత్తలేక ఇట్లంటాడు అనమాట, కొంచెం హెల్ప్ చేయాలంటాడు. అప్పుడు ఆ భక్తుడు హరే కృష్ణ వాయు వేధిస్తాడు అనమాట. అని ఇంకో భక్తుడు వస్తాడు, ఆడు ముందే గమనించేస్తాడు ఇది అనమాట. ఆడు వీడిని చూశాడు, అట్లయితే చూస్తే అడిగితే వీడు చూపిస్తే వెళ్తాడు అనమాట. ఇంకోడు ఆ ముందు చూసేసి అసలు ఆడైతే కాలేజ్ చెప్పాడు అనమాట, హరే కృష్ణ అంటే వెళ్ళిపోతాడు అనమాట. అట్లాగా 45 చూపి మోడల్స్ చూపించారు అంటే ఎట్లా అంటారు అంటారు బస్సులో కూడా చూస్తే అతను అది ఏమన్నా చేయాల్సి వస్తేమో, లేకపోతే చూసి కూడా ఆయన అర్థమైంది నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి. అప్పుడు లాస్ట్ లో ఇంకో బస్సుకి వచ్చి మాల అక్కడ పెట్టేసి ఏమైనా హెల్ప్ చేసేసి ఆయన ఇద్దరు హెల్ప్ చేసిన తర్వాత ఆయన అప్పుడు ఇద్దరు కలిసి మాల పట్టుకుని కూర్చొని అక్కడ చేస్తారు అనమాట. అది బెస్ట్ అని చెప్పి ఆయన చూపించాడు. సో ప్రభుత్వ భక్తి సిద్ధార్థ సరస్వతి మహారాజ్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. అదేంటి అంటే ఒక యజమాని ఒక గార్డ్ దగ్గర రెండు ఉంటాయి అనమాట. ఆ గార్డ్ మీద మొయ్యలేని మూత వేస్తే అది ఆయన చాలా కష్టంగా పోతా ఉంటుంది. పక్కన గుర్రం ఏంటి అంటే అట్లా ఇట్లా అది కూరుగా నడుచుకుంటూ పోతా ఉంటుంది, అది చాలా హ్యాపీగా. అప్పుడు గార్డ్ అంటుందన్నమాట ఆ గుర్రం ఏముంటుంది అంటే, ఏ నాకు చాలా బరువుంది కదా, కొంచెం నువ్వు మొయ్యి అంటే అప్పుడు ఇదంటే, బరువులు మోసే పని నాది కాదు, మనుషులు మోసే పని నాది, నేను అస్సలు తీసుకొని బరువు అని చెప్పాను అనమాట. చెప్తే అప్పుడు ఈ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బరువు ఏమవుతుంది అంటే గాడిగా చతికి పడిపోతుంది అనమాట. గాడి అమ్మా ఆడవాళ్ళు మొగోళ్ళు దూరం కూర్చుంది మా మందిరం ఇదేమైనా గార్డెన్ అనుకున్నారా పార్క్ అనుకున్నారు. సో అప్పుడు ఆ గాడికి కొంత దూరం తర్వాత నేలగడుస్తుంది పడిపోతారు గురువు మొదలెట్టాలి. అప్పుడు యజమాని వస్తాడు అనమాట. యజమాని వచ్చి ఏం చేస్తాడంటే మొత్తం బరువు తీసుకురా మీరు వేసేస్తే, మొదటి సేవ చేస్తానంటే సగం బరువు కలిగింది, ఇప్పుడు అది మొదట ఏడుంది నాలుగైదు మొత్తం బరువు పడిందను, మొత్తం బరువు పడిందను. సో నేను జయశీల ప్రభుపాదం అని చెప్పి అంటే అర్థం ఏంటి అంటే, ప్రభుపాద వారి యొక్క ఆశయాల యొక్క బరువు నేను తీసుకుంటాను, అది డెడికేషన్, అది డెడికేషన్. కొంతమంది దేవతీ చెప్తాను అనమాట ప్రభుపాద వారి దగ్గర, ప్రభుపాద మేమంతా దూర దూరంగా ఉన్నాము, కొంతమంది చాలా సన్నిహితంగా ఉన్నారు మీకు అని చెప్పి చెప్తారు. అప్పుడు ప్రభుపాద గారు నవ్వుతూ మస్కిటోస్ ఆల్సో వెరీ క్లోజ్ టు మీ అంటే, దోమలు కూడా చాలా క్లోజ్ గా ఉన్నాయి నాడు, దోమలు క్లోజ్ గా ఉంది అంటే రక్తం పీలుస్తుంది అనమాట. సో మనం కూడా ఇన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు మనం ఏంటి అంటే, మనం దొరికేటట్టుగా ఎన్నో చేయొచ్చు ఎన్నో చేయొచ్చు, ఆ ఇన్స్టిట్యూషన్ ఇంకా ఎదిగేదానికి ఇన్స్టిట్యూషన్ ఇచ్చేయడానికి చేయొచ్చు అనమాట. సో మనం ఏంటి అంటే ఒక అప్లికేషన్ అంటే సంస్థ నుంచి మనం ఒక అప్లికేషన్ కాదు, సంస్థకు మనం ఎంత చేస్తా ఉన్నాం, ఎంత డెడికేటెడ్ గా చేస్తా ఉన్నాం, ఆ రకంగా మనం తయారవచ్చు అనమాట, తయారవచ్చు ఎంత స్ఫూర్తి అవ్వచ్చు. దానివల్ల ఎనీ గుడ్ ఇన్స్పెక్షన్ ఎవరి దగ్గర నుంచి వచ్చినా కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. దాంట్లో అది పరమాత్మ ఆ టైంలో గురువు అక్కడ ఉండడు కాబట్టి మనల్ని గైడ్ చేయడం కోసం ఆయన ఒక ఇది చేయొచ్చు అనమాట, ఒక మాట తెలుసుకొని ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది యూజ్ఫుల్ సంస్థకి యూజ్ఫుల్ మనకి యూజ్ఫుల్ అయినప్పుడు దాన్ని మనం తీసుకోవాలి, దాన్ని మనం తీసుకోవాలి. ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారనమాట. గురువు పరమాత్మ ద్వారా యాక్ట్ చేస్తాడు అనే దానికి ఒక వ్యక్తి నడి రోడ్లో కూర్చొని ఉంటాడు, కూర్చొని ఏనుగు వస్తూ ఉంటుంది అనమాట. మరొకటి ఏనుగు నాలో ఉండే పరమాత్మ ఏనుగులో ఉండే పరమాత్మ ఒకటే కాబట్టి ఏనుగు నన్ను తప్పకూడదు, ఏనుగు నన్ను తప్పకూడదు, పక్కకి వెళ్ళిపోవాలా. ఏనుగు మీద ఉండే మావటి వారిలో ఉండే పరమాత్మ కూడా ఒకటే కదా, మావటి వాడు చెప్తున్నాడు అరే బాబు జరగరా ప్రత్యాసుడు, అరే బాబు జరగరా ప్రత్యాసుడు, నేను ఏడు మూడు ఉండే పరమాత్మ చెప్తున్నానా, మాటలు వెళ్ళాలంటే పరమాత్మ చెప్తే సందేశం కాదు, ఏడు మూడు ఉండే పరమాత్మ లాస్ట్ వచ్చి ప్రత్యక్షుడు ఏంది. సో మాటలు వెళ్ళాలంటే పరమాత్మ కూడా అవుతాడు కదా, ఎనిమిది ఉండే పరమాత్మ ఏంటి. సో సేమ్ మీరు మనల్ని ఆ సిచ్యువేషన్ లో గురువు ఉన్నాడు కాబట్టి, ఆ సిచ్యువేషన్ లో గురువు ఉన్నాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఎక్కడో నేను ఒకసారి ఏంటి అంటే, ఒకసారి నేను బుద్ధి సిచ్యువేషన్కి మొదట్లో చేరినప్పటి రోజు బుద్ధి సిచ్యువేషన్కి వెళ్ళాను. బెంగళూరులో కెంపగౌడ రోడ్లో ఆ జనతా బజార్ అని ఉండేది, ఆ బజార్ ముందు పేర్లు వేసుకుని కూర్చునేవాడు. ఒక ఎంబీఏ చదివిన రివేట్ కూడా అదే టైంలో జాయిన్ అయ్యాడు అనమాట. అతనేంటి అంటే కొంచెం ప్రిస్టేజ్, నేను ఇంత చదువుకున్నాను ఈ సిటీలో ఎవరన్నా నా వాళ్ళు చూస్తారేమో. తర్వాత ఏంటి అంటే నేను ఇంత చదువుకొని ఈ ఫుట్పాత్ మీద ఈ అమ్ముకోవడం ఏంటి, పుస్తకాలు అమ్ముకోవడం ఏంటి. అతను ఏం చేసేవాడు అంటే ఈ పల్లీలు కొంచెం కొనుక్కొని ఆ జనతా బజార్లో కార్నర్లో పోయి కూర్చొని ఆయన అక్కడ ఇప్పుడు వేసి కొంచెం జతం చేసుకొని ఇప్పుడే ఒక 5 నిమిషాలు ఒకసారి నిలబడుకునేవాడు. వచ్చి ఆ నిలబడుకున్నప్పుడు కూడా ఎన్ని సేల్స్ చేశావు ఏంటని నన్ను అడిగేవాడు అనమాట. ఆయన ఏడిపోయాడు, మళ్ళీ అన్ని కూడా కూర్చునేవాడు అనమాట. సాయంత్రం కష్టపడి 70 భగవద్గీతలు 100 భగవద్గీతలు అన్ని టెంపుల్కి వెళ్తే టెంపుల్ ప్రెసిడెంట్ ఏమనేవాడంటే, ఐ నో దిస్ విల్ ఇస్ ద ఎంబీఏ గై, యూ విల్ మార్కెట్ వెరీ నైస్లీ. సో ఆయన ఏం చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు మార్కెట్ అనమాట. సో ఇంకా ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ఏమనుకునేవాడు, ఈయనంతా ఎంబీఏ పర్సన్ కదా, మార్కెటింగ్ బాగా చేయడం వల్ల ఇవి సేల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆయన అడిపోయి చెప్పిన కూర్చొని ఉండేవాడు. కానీ ఒకరోజు అయింది, అక్కడ ఒకడుండేవాడు తమాషగా చెప్పులు కుట్టేవాడు. అది కొన్ని గమనించాడు అనమాట. గమనించి ఒకరోజు ఈ రివోటి నా పక్కన నిలబడుకొని ఉన్నప్పుడు అతను వచ్చాడు అనమాట చెప్పులు కుట్టినాడు. అతను తమాషన్ క్యారెక్టర్ అనమాట. ఒక్కొక్కసారి గుండె తల మీద ఇండియా మ్యాప్ లాగా జరిగించుకునేవాడు అనమాట, ఒక్కొక్కసారి జెండా లాగా జరిగించుకునేవాడు, రకరకాల క్రేజీ కలవ అనమాట. ఆడొకరోజు వచ్చేసి ఇతన్ని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. ఏమయ్యా, నేను 2000 రూపాయలు నెల నుంచి గమనిస్తా ఉన్నాను, ఈయనేమో వచ్చిన దగ్గర నుంచి కూర్చోడు వరకు కూర్చోడు, అరిచి అరిచి అమ్ముతాడు, నువ్వేమో వాళ్ళపై పల్లెలు తినేసి ఆయన తమాషకు వచ్చి తమాష చేస్తావు, ఇద్దరు ఒకే సంస్థ కదా, ఇద్దరు కష్టపడితే కదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. మరి ఈ పరమాత్మ ఆ చెట్టు తీసుకునే మంచి పని చేశాడు అనమాట, తనకు స్ఫూర్తి కనిపించడానికి. నేను గురువు చేస్తాడు అనుకుంటే, ఇప్పుడు గురువు అన్ని దగ్గరలో ఉండడు, ఆ గురువు ఎక్కడ ఉంటాడు, అందుకని మనం గురువు గారు లేదు యాజ్ చేస్తాం, రెస్ట్ తీసుకుంటాం, పని చేయము లేకపోతే చేయము చేయము. సో ఎవరైనా మంచిగా చేస్తాడు పరమాత్మ, ఆ చెట్టు గుర్తులు ఎవరైతే లక్షణం పెట్టించారు, మీరు ఊహించలేదు. వర్షపోతే అక్కడ సరి అవుతాడు. నేను జరిగించింది వర్షపో నుంచి నాకు దానిలో ఆరోగ్య ఆటలు వెళ్ళిపోయేటప్పుడు అతను అన్నాడు ఏమన్నాడంటే, ప్రభుజీ చాలా సారీ అన్నాడు, మిమ్మల్ని అక్కడిని నేను వదిలేసి ఈ నెల రోజులు రిలాక్స్ అయ్యాను. ఈరోజు భగవంతుడు ఆ చెప్పులు కుట్టుకునేవాడి ద్వారా నాకు మెసేజ్ ఇచ్చాడు, రేపు నుంచి నేను సర్వీస్ మీతో సమానంగా చేస్తాను. మొత్తం నుంచి డబల్ అయ్యేది నిజంగానే బుక్ పుస్తకాలు వెళ్తాడు, అతను కూడా డెడికేటెడ్గా ఉన్నాడు. సో ఎవరి ద్వారా ఇన్స్పైర్ చేస్తాడో భగవంతుడు మనకు తెలియదు. అన్ని సమయాల్లో నేను కూర్చున్నా, లేచిన, బాత్రూంలోకి వెళ్ళినా, బయటకు వచ్చిన గురువు గారు ఆయన తీగా కడుక్కున్నావా లేదా అని చెప్పి స్వచ్ఛ భారత్ అని చెప్పి ఇప్పుడంతా ఎక్కడ చూసినా అద్భుతమైన చేతులు బాగా కడుక్కుంటారు. అది ఇప్పుడే పెరుగు తిన్నట్టు ఆ పద్ధతులు ఇప్పుడు పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో పెద్ద స్క్రీన్లు పెట్టి చేతులు బాగా కడుక్కునేది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అనమాట. అట్లా గురువు గారు పక్కన నేను చేతులు బాగా కడుక్కున్నావా లేదా అని ఎక్కడ అడుగుతా ఉంటే. సో ఎవరో ఒక ద్వారా మనం నిజంగా మన పరమార్థం ఏంటో తెలియకుండా, మనం ఎందుకు వచ్చా, మనం ఏం చేయాలా అనేటువంటి ఇన్స్పిరేషన్ లేకుండా కాలక్షేపం చేసేస్తా ఉంటే ఎవరినో ఒక ఇన్స్పైర్ చేస్తాడు పరమాత్మ మనల్ని ఉత్సాహపరిచి భక్తుల ముందుకి వెళ్ళడానికి. సో నిజమైన బాధ్యత ఉండే భక్తుడైతే అతను గురువు ఉన్నాడా లేదా కాదు, గురువు లేనప్పుడు కూడా ఉన్నటువంటి ఉత్సాహంతో చేస్తాడు సేవైనా కానీ సాధన. ఎందువల్లంటే ఆయన పరమాత్మ హృదయంలో ఉన్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన చేతి గురు, చేతి గురు. రైపడి వారికి భక్తి డాక్టర్ సరస్వతి మా దగ్గర 2 సంవత్సరాల వయసులో చెప్పాడు, ఆయన జీవితంతో పోరాడాడు, ప్రసారం నుంచి వెనకాల ఆయన చెప్తా ఉన్నారు భక్తి డాక్టర్ సరస్వతి మహారాజు. మేము అదే ఉండదు. అందువల్ల పరమాత్మ ఎవరిలో ద్వారానో ఒక ద్వారా ఇన్స్పిరేషన్ ఇస్తాడు, అది మనకు మన భక్తిలో మనకు ఉపయోగపడేటటువంటి దాన్ని మనం సింపుల్గా యాక్సెప్ట్ చేయాలి.
സന്ദേഹം ఇప్పుడు క్లాస్ లో మనం చెప్పేటప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటే ఓన్లీ ప్రభుత్వం మాత్రమే స్త్రీలకు కాదు అనేది లేదు, ఇద్దరికి అది వైసీ వర్ష ఇద్దరికి ఇప్పుడు ఎవరవుతున్నారే బ్రహ్మచారి ట్రైనింగ్ అందరూ బ్రహ్మరాక్షస ట్రైనింగ్ అవుతా ఉన్నారు. అంత సీరియస్ గా దాని గురించి ఆలోచించబడుతుంది. క్లాసుల్లో ఇంద్రియ కంట్రోల్ సెన్స్ కంట్రోల్ ఇంద్రియ నిగ్రహం అని చెప్పి చెప్పినప్పుడు అది ఇద్దరికీ వర్తిస్తుంది, ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ ప్రాపంచ విషయాల పట్ల ఆసక్తిని విడుచుకోవాలంటే అది ఓన్లీ ప్రభుత్వే కాదు, మాతాజీసు కూడా అది. వాళ్ళకి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేయాలంటే ఈయన ప్రభు ఉంటాడే ఉండడు తెలియదు. అందరికీ కూడా అందరికీ చెప్పేస్తుంది, అది ఓన్లీ ప్రభుత్వమే అనుకుంది. అతన్ని మన కూడా ఉన్నాయి కదా, మాట చేసి సపరేట్ క్లాసులు ఉన్నాయి వాళ్ళకి ట్రైనింగ్. ట్రైనింగ్ అనేది ఇచ్చేది కాదు, తీసుకునే వ్యక్తి ఉండాల. నువ్వు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కానీ నువ్వు తీసుకుంటే ఓకే. ఆయన ఏం చెప్పారు, ఏదో చెప్పారు, అదే నా ఏం చెప్పారు, ఖచ్చితంగా ఏదో చెప్పారు మీరు. ఆయన ఉన్నాడు వింటే కదా, బుర్ర తీసుకుంటే కదా పక్కన ఎవడైనా కానీ. నిజంగా తెలుసుకోవాలన్నటువంటి వ్యక్తి కష్టమైన దాన్ని శోధించి తెలుసుకుంటాడు అనమాట. ఇంట్రెస్ట్ లేని వ్యక్తికి మనం కష్టపడి చెప్పినప్పుడు మనం తీసుకోడు. అందుకని ప్రభుపాదు గారు చెప్పారు, నిద్రించే వ్యక్తిని లేపేచ్చు కానీ నిద్రిస్తున్నట్టు నటించేవాడు ఎట్లేస్తాం మనం, నిద్రిస్తున్నట్టు నటించేవాడు. ఇది నిజంగా నిద్రించేవాడు అనుభవం చేయవాలంటే అదే నటిస్తుంటాడు అనుభవం అంటే నటిస్తుంటాను. సో కొంతమంది నటిస్తూ ఉంటారు, వాడికి తెలుసు నేను తాళం సరిగ్గా చేయట్లేదు, నేను సేవ సరిగ్గా చేయట్లేదు అని తెలుసు, కానీ తెలియనట్టుగా అట్లా నటిస్తాను. వాళ్ళు మనం నిజంగా నేను నువ్వు ఉపరింప చేసుకోవాలంటే హోల్ హార్టెడ్ గా నువ్వు సరెండర్ అయ్యి ఇవన్నీ చేసుకోవాలి. నువ్వు నిన్ను నువ్వు ఉపరించుకోవాలి. సో ఇది ఇద్దరికీ స్త్రీ పురుష ఇద్దరికీ అనమాట. మాతాజీకి లేదు అని అనుకుంటే మనం తప్పు అనమాట. ఇద్దరికీ సందేశం ఓకే. గంగరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుత్వానికి, రాధాకృష్ణ చంద్ర భగవానికి, రాణగోపినాథ్కి, రాణపాత్రికారుడికి, జగన్నాథ్ వల్ల సుభద్రమాకి, గోవింద శ్రీనివాస్కి, గౌరవానికి ఇతర గౌరవం ఉండే